అనుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేసిన తండ్రి ఆమె. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ చేతులెత్తండి ఎవరు సంతోషంగా ఉన్నారు. అబద్ధం ఆడకూడదే, అబద్ధం చిన్నదా పెద్దదా? చిన్నదా పెద్దదా? చేతులెత్తని తెలుసు అన్నారు, తెలీదా ఎవరికి? అబద్ధం చిన్నదా పెద్దదా? పెద్దదేనా? అంటే మనం అనుకుంటాం కదా, ఫస్ట్ అబద్ధం దగ్గర నుంచి మొదలు పెడదాం, అలాగా కొన్ని కొన్ని మానుకుంటూ మొత్తం అన్ని మానేద్దాం, దేవునిలో నూతనంగా అన్ని క్లీన్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉందాం అనుకుంటారు, అంతేనా? అంటే మన దృష్టిలో ఏంటి, అబద్ధం అనేది చిన్నదనమాట. ఒకసారి కీర్తనలు 5:4 నుంచి చదువు. ఇక్కడ ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క డిగ్రీ ఉన్నది అనమాట. అంటే చోటు లేదు, నిలవలేరు, అసహ్యులు. కొంతమందికి మన మీద మనకి కొంతమంది మీద అసహ్యం కలిగింది అనుకోండి, కొన్ని రోజుల తర్వాత మనం ప్రేమించగలం, అంతేనా? కానీ నశింపు చేయడం అంటే ఏంటి? ఇంకా అది పోతుంది పూర్తిగా. అలాంటిదని మనం ఏమైనా తిరిగి రప్పించుకోగలమా? లేదు కదా. సో ఇప్పుడు మళ్ళీ చేతులెత్తండి ఎవరు సంతోషంగా ఉన్నారు. చేతులు తిరిగారు అంటే ఇందాక అబద్ధం ఆడారన్నమాట. సరే, అయితే దేవుడు ఏంటంటే, చెడ్డదాని దగ్గర మంచిదేమన్నా వేస్తే ఏమవుతుంది? తెలుగులోనే మాట్లాడుతున్నాను నేను. చెడ్డదాని దగ్గర మంచిది అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆల్ఫా నుంచి ఒక మంచి బిర్యానీ తెచ్చారన్నమాట, 4 ప్యాకెట్లు సరిపోతాయా? చాలా అంట. 4 ప్యాకెట్లు ఆల్ఫా బిర్యానీ, 3 డ్రింక్ బాటిల్ తెచ్చారన్నమాట. తెచ్చి చెత్తకుండి నుంచి ఒకడు పేట పెట్టుకొని పరిగెడుతున్నారు, ఎందుకంటే ఆడుకోడానికి. ఆడి దగ్గర లాక్కుని అందులో వేసేస్తారు, అందుకని వేస్తారా? ఎయిరు. ఎందుకు ఎయిరు? పాడైపోద్ది. అంటే ఏదన్నా ఒక మంచిది అని మనం ఊహించేది ఒక ఆహారం అయినప్పటికీ, ఒకటి ఏదైనప్పటికీ అది మంచిది మనం అనుకున్నప్పుడు దాన్ని ఒక శుభ్రం చేసి దాన్ని ఒక ప్లేస్లో వేసి అప్పుడు మనం దాని తర్వాత జరిగే ప్రక్రియ చూస్తాం, అంతేనా? అలా నువ్వు మనం ఒక పరిస్థితినే కోరుకున్నప్పుడు, దేవుడు మన జీవితాన్ని కూడా ఒక మెరుగైన స్థితిలో ఉంచాలనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ముందు శుద్ధి చేస్తాడు, అది క్లీన్ చేస్తాడు. దాన్ని మనం ఏమంటాం? లోతైన మారు మనస్సు, పశ్చాత్తాపం. ఇంతకీ అది ఏం చేస్తుంది మనల్ని? మీకు ఒక విషయం చెప్తాం. ఒక కుటుంబం ఉన్నదంట. ఏంటి? ఒక కుటుంబం ఉన్నది, అందులోని 3 ఉన్నారు. ఎవరెవరంటే, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కుమారుడు ఉన్నాడు అన్నమాట. వీళ్ళు ఏంటంటే చాలా ప్రతిదీ షేర్ చేసుకొని, ప్రతిదీ పంచుకొని జీవించేవారు అన్నమాట. ఎల్లప్పుడూ వాళ్ళకి ఉన్న ప్రతిదీ సంతోషం కానీ దుఃఖం కానీ పంచుకునేవారు. వాళ్ళ అబ్బాయి అలా ఎదుగుతూ కొన్ని రోజుల తర్వాత ఏం చేయడం మొదలుపెట్టాడంటే, తనకున్న అవసరతలు తీరట్లేదు. ఇంట్లో ఇచ్చే పాకెట్ మనీ కానీ ఇవేవి సరిపోవట్లేదు. అప్పుడు ఏం చేశాడంటే, నాన్నగారి జేబులో ఇలా తీయడం, ఇలా జోబులు పెట్టడం, బయటికి వెళ్ళడం, ఖర్చు పెట్టడం చేసేవాడు అన్నమాట. కానీ వాళ్ళ నాన్నగారు తెలుసు, వాళ్ళ నాన్నగారికి ఇలా తన కొడుకు ఇలా చేస్తున్నాడు అని తెలిసి వాళ్ళ అమ్మగారికి చెప్పేవారు అన్నమాట, మన కొడుకు ఇలా చేస్తున్నాడని. అయితే తల్లి ఏం చేయడం మొదలుపెట్టిందంటే, కుమారుడికి ఏది తక్కువ చేస్తున్నాను నేను, ఇది తక్కువ అవుతుందా ఈ పరిస్థితుల్లో, ఇది తక్కువ అవుతుందేమో అని ప్రతీది బాగు చేయడానికి మొదలుపెట్టింది అన్నమాట. బాగు చేయడం మొదలుపెట్టి, దీంట్లో ఇది సరిపోవట్లేదేమో, ఓహో దీనికి ఇది తక్కువ అయిందేమో, అందుకే ఇలా చేస్తున్నాడేమో అని తల్లి ఆలోచించింది. మంచి తల్లి అంటారా చెడ్డ తల్లి అంటారా? మంచి తల్లి. మనమే తల చేస్తామా? చేయం. ఒకసారి ఆలోచించుకోవాలి అంటే తల్లి ఎలా ఆలోచిస్తుందో ఒకసారి ఆలోచించాలి కుమారుడి పట్ల. అంటే కుమారుడే తప్పు చేస్తున్నారని మనం అనుకుంటాం, కానీ ఈ తల్లి ఏం ఆలోచిస్తుందంటే నేను తప్పు చేస్తున్నానేమో, నా కుమారుడు పాడవడానికి కారణం అవుతుందేమో అని చెక్ చేస్తుంది అనమాట. కానీ ఎన్ని విధాలుగా ఆలోచించిన తల్లి కుమారుడు మాత్రం మారట్లేదనమాట. అయితే ఏం చేయాలంటారు? అన్ని విధాలుగా ప్రయత్నించింది కుమారుడు మారట్లే, ఏం చేయాలి? ఏమన్నా మాట్లాడండి, ఎవరు చెప్పండి. ప్రార్థన చేయాలి. ఇంకా ఇంకో దీనికి ఏం చేయాలనేది చెప్తాను. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారన్నమాట, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకరికి ఒకరికంటే పడదు, కానీ రెండో వ్యక్తి మాత్రం మొదటి వ్యక్తిని చాలా ప్రేమిస్తున్నాడు అనమాట. కానీ ఇతను అనుకుంటున్నాడు ద్వేషిస్తున్నాడేమనుకుని ద్వేషిస్తున్నాడు. ఒకప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే ఇంకో స్నేహితుడు చెప్పాడు అనమాట, తను నిన్ను ఎంతగా ప్రేమిస్తానంటే నువ్వు ఆ రోజు జాబ్కి వెళ్తున్నప్పుడు నీకు కొంత డబ్బులు ఉంటే కావాలంటే నీకు ఇచ్చాడు తెలుసా అన్నప్పుడు ఇతను ఏమవుతాడు? చాలా బాధపడతాడు కదా, అయ్యో నా స్నేహితుడిని నేను ఇంత ద్వేషిస్తున్నాను కానీ అతను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అని అనుకుంటాడు అని కొంచెం మార్పు చెందుతాడు. అలాగే ఒక కుమారుడు తల్లి ఏం ఆలోచించిందంటే నా కుమారుడు నిన్ను బాధ పెట్టకూడదు, కానీ ఆ విషయం తెలియజేయాలి. ఎలా తెలియజేయాలని దేవుణ్ణి అడిగింది అనమాట. ప్రార్థన చేయడం రైటే చేసి ఆ తల్లి దేవుణ్ణి అడిగింది ఆ కుమారుడికి, ప్రభా నేను ఏం చెప్పాలి, నా కుమారుడు బాగుపడాలి, అలాగని నేను నా కుమారుడిని బాధ పెట్టకూడదు, అది తప్పని చెప్పాలి, కానీ అది నేను డైరెక్ట్గా చెప్పకూడదు. చెప్తే ఏమవుతాడు? బాధపడమే కాకుండా అయ్యో నా తల్లి ఇలా ఉంటుంది నన్ను అని ఇంకా వ్యతిరేక దిశలో వెళ్తాడు. అయితే తల్లి ప్రార్థన చేసింది అనమాట. అయితే దేవుడు గొప్పవాడు కదా, ఆయనకు ఆలోచనలు ఎన్నో ఉంటాయి, ఆయన ఆలోచనలు గొప్ప కాబట్టి మన సృష్టి ఎలా ఉన్నది, మనం ఈరోజు ఎలా నిలవగలుగుతున్నాం. అయితే ఆ తల్లికి ఒక ఆలోచన ఇచ్చాడంట దేవుడు. ఏమనంటే కూర్చోబెట్టి అసలు ఏమేమి అవుతున్నాయో అన్నీ వివరిస్తుంది అనమాట వాళ్ళ తల్లి. ఎలా వివరించిందంటే చూడండి, మీ నాన్నగారికి జీతం ఇంత వస్తుంది, అది సపోజ్ ఒక 10,000 అనుకుందాం, 10,000 వస్తుంది, దీనికి ఇంత కడుతున్నారు, దీనికి ఇంత కడుతున్నారు, దీనికి ఇది చేస్తున్నారు, మిగిలి ఉండగా మన చేతుల్లోని ఆఖరిగా ఒక 3 రోజులు ఉన్నదనిగా 300 ఉండాయి, 300 ఉంటాయి, ప్రతీ నెల 300 ఉంటాయి అని ఇలా లెక్క చెప్పుకుంటూ వచ్చిందనమాట. ఆ కుమారుడికి అర్థమవుతుంది లేదా ప్రతి రూపాయి లెక్క చెప్తున్నప్పుడు? అర్థమవుతుంది. ఇలా ప్రతి రూపాయి లెక్క అంటే మా తల్లిదండ్రులు ప్రతి రూపాయి గమనిస్తున్నారంటే ఈ రూపాయి నేను తీసారని తెలుస్తా తెలీదా? తెలిసిపోతే తెలీదా? తల్లి డైరెక్ట్గా చెప్పిందా నువ్వు తీస్తున్నావు ఏమని చెప్పిందా? నువ్వే చేస్తున్నావు, నీ వల్ల ఎలా జరుగుతుందని, ఏదైనా ప్రాబ్లం సమస్య వచ్చిందని ఏమని చెప్పిందా? చెప్పలేదు. దేవుడి ఆలోచన ఎలాగున్నది అంటే ఒక పరిస్థితి అది చెడ్డది, దాన్ని మార్పు చేయాలంటే ప్రేమతో మార్పు చేయాలి. ఎలాగా? అప్పుడు ఏం జరుగుతుందంటే మనం క్రైస్తవులు ఒక పదం వాడుతున్నాం, ఏం పదం? లోతైన మారు మనసు పశ్చాత్తాపం. అది ఏంటంటే అవసరత లేని ఉంటాయి కదా, ఆ అవసరత లేని ఏంటంటే ముందు తీస్తుంది. ఎలాగా? ప్రేమతో అవసరత లేని తీసి మంచి ఆటలతో నాటుతుంది అనమాట. సరిపోయింది. అప్పుడు ఏం జరిగిందంటే ఆ కుమారుడు, ఆహా ఇది నేను ఇలా చేస్తానని మా తల్లిదండ్రులకు తెలుసు, అయితే నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు, నా తండ్రి నా కోసం ఇంతమంది కేటాయించి నా కోసం ఇలా ప్లాన్ చేసి నా కోసం ప్రతిదీ చేస్తున్నారు, నేనేంటి ఇలా చేయగలుగుతుందని, అయితే ఈ పని నేను మానేయాలని అప్పటి నుంచి మానేశాడనమాట. ఇది ఎలా జరిగింది? ప్రేమతో చేశారు కాబట్టి జరిగింది. ఇంకో విషయం చెప్తాను మీకు ఏంటంటే, ఏదైనా ఒక పని చేసిన ముందు మనం ఒక అవగాహన కలిగి చేస్తామా, లేదంటే లేదు కదా ఏదో పని చేసేది కదా వెళ్ళిపోతారు ఎక్కడికన్నా? ఒక ఆలోచన కలిగి ఇది చేయాలి ఇది చేయకూడదు అని తెలిసే కదా చేస్తాం, లేదంటే తిన్న వచ్చి బస్ స్టాప్ నుంచి బస్సు వస్తే బస్ ఎక్కి వెళ్ళిపోతారా? అలా వెళ్ళరు కదా. ఎలా వెళ్తారు? ఈ పనికి నేను ఇది చేయాలి, ఇది ఇక్కడ జరిగించాలి, ఇక్కడ ఇలా చేయాలి అని చేస్తాం. మన క్రైస్తవ జీవితంలో కూడా ఎప్పుడైనా అలా చేస్తామా ఆలోచన కలిగి? ఎప్పుడన్నా నేను ఒక మెట్టు దగ్గర ఉన్నాను, ఈ మెట్టు నుంచి ఇంకో మెట్టుకి ఎక్కాలంటే ఇవి నాకు కావాలి, ఈ విటమిన్ కావాలి, ఈ మినరల్స్ కావాలి, ఈ శక్తి కావాలి, ఈ బలం కావాలని ఎప్పుడైనా ఆలోచించారు? అసలు ఎప్పుడైనా ఆలోచించారా? అర్థం అవ్వట్లేదు మీకు? అర్థమవుతుందా? అలా ఆలోచించినప్పుడు ఏంటంటే దేవుడు ఆ కుటుంబానికి ఎలాగా ఆలోచన ఇచ్చి నడిపించాడో అలాగే వీళ్ళు కూడా నడిపిస్తాడు అన్నమాట. లేకపోతే ఏమవుతుంది, ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే ఆ బస్సు ఎక్కడ చివరి వరకు వెళ్తుందో అక్కడ వరకు వెళ్ళి దిగిపోతాడు అనమాట, కానీ మళ్ళీ తిరిగి రాలేడు. ఎందుకంటే అది ఎక్కడో తెలియదు కదా, తనకు ఒకటి నిర్ణయించుకోలేదు. సరే, మీకు ఇది బాగా తెలుసు, మంచి ద్రాక్ష రసం పాత తిత్తుల్లో పోయిరాదు, పోస్తే అంటే ఒక మంచి వస్తువు చెడ్డ ప్లేస్లో వేస్తే ఏమవుతుంది, పాడైపోతుంది. దేవుని వాక్యము మంచిదంటారా చెడ్డదంటారా? దేవుని వాక్యం ఏం చేస్తుంది, మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో రాశాడన్న దేవుడు రాశాడంటే దేవుడు అది మంచిదని రాశాడా చెడ్డదని రాశాడా? కానీ మనకు అది ఏం చేస్తుంది, హృదయం చెడ్డ ఆలోచనలు ఇస్తుందా, మనం చెడ్డ ఆలోచనలు కలిగి చేస్తున్నావా? కొంచెం దీని విషయంలో ఆలోచించాలన్నమాట. ఎందుకంటే ఒక పైప్ ఉన్నది, పైప్ నీళ్ళు కొలయలు పెడతారు కదా, అందులోని మొత్తం అంతా చెద ఉన్నది కదా అని మనం తెలిసి చూసాం. అందులో మంచినీళ్ళు ఎవరైనా పోస్తారా? ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళాలి నీరు, పైకి ఎక్కించాలనుకున్న మోటర్ ద్వారా. అందులో నీళ్ళు ఎవరైనా పోస్తారా? ఎందుకు పోయారు? అది పాడైపోయింది కానీ. కానీ దేవుడు నీ అందు ఏం ఆలోచిస్తున్నానంటే ఈ వాక్ ఆ చెడుని బాగు చేయగలదు, నీరేమైనా బాగు చేయగలదు అందులో లేదు. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుంది, మనకి ఆ స్థితిని అంతటినీ మార్పు చేసి నూతనంగా చేసి ప్రతిదాన్ని బాగు చేసి ఆ నీరు దాన్ని తీసుకొని ఆ లోపల హృదయాన్ని అంతా ఏం చేస్తుంది, అది శుద్ధి చేస్తుంది అన్నమాట. ఒకవేళ అలా లేకపోతే ఏం జరుగుతుంది అంటే గొప్ప విషయాలు మనం కోల్పోతామంట. అంటే చూడండి, ఒక చెట్టు ఉన్నది అనుకోండి, చెట్టుని ఇప్పుడు చెక్కలు మనం ఇలా వాడుతున్నాం చూసారా, ఇలా వాడతామంటే ఇది ముందు ఇలాగే ఉండింది అంటారా? కాదు కదా, ఒక మొదలు అలా ఉండేది, దాన్ని తీసి చెక్కి ఈ విధంగా మార్చారు అంతేనా? అయితే ఒక మొదలు తీసుకొచ్చి దాని తోలంతా ఒలిచేసి ఒక దగ్గర పెట్టారనుకోండి, దానికి కొంత పని జరిగింది, కానీ అక్కడ పెట్టింది అలా వదిలేస్తే అది ఇలా మారిపోతుందా? మారదు. తర్వాత ఏం చేయాలి, దాన్ని ఒక షేప్ చేస్తే, ఒక చెక్కగా చేస్తే చెక్క అవుతుంది. కానీ అలా చేయకపోతే మూడ్లాగా ఉండిపోతుంది. ఎప్పుడైతే మనం అది తీసుకొని దాని ప్రకారం చేయకుండా ఇది ఇంతవరకే అనుకున్నప్పుడు, అంటే దాని గురించి మనం ఆలోచన దేవుని అడగలేనప్పుడు అది మనల్ని ఏం చేస్తుంది అంటే ఆ స్టేజ్ వరకే ఉంచి అక్కడే ఆపేస్తుంది అనమాట. ముందుకు మనల్ని కదలడానికి ఉపయోగపడదు. ఇంకొకటి, ఒక ట్యాంక్ ఉన్నది అనుకోండి, ట్యాంక్ అందులోని నీళ్ళు పోస్తున్నాం నిండుతుంది, కింద ఒక కణం ఉంది అనుకో, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, నీళ్ళే అలా నీళ్ళు పడుతూనే ఉన్నాయి జీవితాంతం. అప్పుడు పడుతుంటే కారిపోతుంటుంది. అదే డైరెక్ట్గా నీరు పడే నీళ్ళు కన్నం ఒక దగ్గర ఉన్నాయనుకోండి, ఆ ట్యాంక్ అసలు కొంచెం వాటర్ వెళ్తుంది అందులోకి వెళ్ళదు. అలాగే దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు ఒక పాపం అనేది ఒక అగాధంలోకి తీసుకెళ్తుంది అన్నారా, పాతాల లోకం. కానీ ఎప్పుడైతే నీకు అది ఉంటుందో అది ఏం చేస్తుంది అంటే నీలో పడి ఆ జీవవాక్యం ఏమవుతుందంటే అది అలా పడేది అలా వెళ్ళిపోతుంటుంది. అప్పుడు మన జీవితంలోనే ఒక ఎదుగుదల కానీ దాంట్లోనే ఒక ప్రక్రియ కానీ ఉండదన్నమాట. ఎప్పుడైతే మన దేవుళ్ళు ఒక ఆలోచన కలిగి ప్రభా ఈ లోతైన మార్మోస్ ఒక పశ్చాత్తాపం అనేది నాలో లేదు, అది నాకు కావాలంటే నేనేం చేయాలి, ఒక ఆలోచన నాకు చెప్పు, ఎందుకంటే నేను క్రైస్తవంలోనే చాలా రోజుల నుంచి ఉంటున్నాను, చాలా క్రొత్త విషయాలు వస్తున్నాయి, కానీ ఎప్పుడు నేను ఆలోచించలేదే, నా బ్రతుకు ఇంకా అలా లోతైన పరిస్థితులు, ఎంత వాక్యం విన్నా సరే అది నాలో ఒక కన్నం ఎలాగైతే ఉంది అది లోపలికి వెళ్ళిపోతుందో అలాగే వెళ్ళిపోతుంది. సో దీని గురించి మనం ఒక ఆలోచన కలిగి ఉండాలన్నమాట. చర్చికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఒక్కొక్కరు? మేము ఒక 1 ఇయర్ పైన దాటిన వాళ్ళు చేతండి, ఒక సంవత్సరం పైన ఎన్ని రకాలుగా మెసేజ్లు విని ఉంటారు, ప్రతిదీ ఒకటేనా? రోజు ఒక కొత్త విషయం చెప్తున్నారంటే అర్థం ఏంటి, అర్థం అంటే దేవుడు ప్రతి ఒక్క తల వెంట్రుగా లెక్క పెడతాడంటే నాకు ఒక ఆలోచన ఇచ్చింది అనమాట, తల వెంట్రుకలు ఎక్కడపడడం ఏంటి అంటే కొంచెం జుత్తు పడిపోయినప్పుడు ఏమంటే ఆనందం ఉంటుంది కదా, అంటే తల వెంట్రుకలు విడిపోతుంది అంటే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని అలా ఆనందించమని చెప్పారు కాబట్టి దేవుడు మనం అలా ఆనందిస్తున్నాం. కానీ దేవుడు ఒక ఆలోచన కలిగినాడు ఏంటంటే ప్రతి మన రక్తంలో కూడా ప్రతి ఒక్కొక్క సెల్ ఉంటుంది అన్నమాట, ఆ సెల్లకు కావలసిన ప్రతిదీ దేవుడు ఆలోచన కలిగి దీనికి ఇది కావాలి, దీనికి ఇది మార్గం ఉన్నది, ఈ మార్గంలో వెళ్తేనే ఇది అక్కడికి చేరగలుగుతుందని దేవుడు నువ్వు వస్తున్న ప్రతి ఒక్క కాలంకి ఒక్కొక్క సెల్కి తీసుకెళ్ళి బోధిస్తున్నాడు అన్నమాట. మనం ఏం చేస్తున్నామంటే దీని సంగతి ఎలా ఉంది, మనకేంటంటే ఒక కణం ఉంది, ఏం చేస్తుంది అది ఇలాగ వచ్చింది ఇలాగ వెళ్ళిపోతుంది వెనక్కి, ఎలాగ వచ్చి ఇలాగ వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకేం పరిస్థితి, ఏమన్నా మనకి ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉంటుంది ఏమన్నా? ఉపయోగం ఉండదు. సరే అయితే మరి దేవుడు ఇంకెందుకు మనల్ని భూమి మీద ఉంచాడంటారు? ఉపయోగం లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, ఎందుకు దేవుడు మనల్ని భూమి మీద ఉంచుంటారు అంటారు? ఏమన్నా ఆలోచన ఉన్నదా? ఎప్పటికైనా మారుతారని. ఇంకా ఇంకేమన్నా అంతేనా, ఎప్పటికైనా మారుతారనా? ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఇంకా ఇంకేం లేవా? నీతిమంతులు మారు మనసు పొందితే దేవుడు ఎక్కువ సంతోషిస్తారా, ఒక పాపం మారితే ఎక్కువ సంతోషిస్తారు దేవుడు? ఎందుకు? నీతిమంతుల కోసం రాలేదు, పాపల నిమిత్తం వచ్చారని. ఇంకేమన్నా చేయరు? ఇంకా మనకు వాక్యాలు ఎక్కువ తెలుసులే కదా, అంటే మనం మన జీవితం కన్నా మన వాక్యం ఎక్కువ చూస్తున్నాం, సరైన పద్ధతే, కానీ దాన్ని మన జీవితంలో అప్లై చేసినప్పుడు అది మనకేమో ఏమై ఉన్నదో మనకి అర్థం తెలుస్తుంది అనమాట. ఒక పాపకి తెలుసు ఏంటంటే దాన్ని గెలవడం ఎంత కష్టమో తెలుసు. ఒక సిగరెట్ తాగుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, నువ్వు మానే అంటే నీకేం తెలుసు దీని గురించి అని చెప్తాడు, అవునా కాదా? కానీ ఆ వ్యక్తికి దేవుడు మాట్లాడి ఇది మార్పు చెందాలి, నీకు ఇది సరైన పద్ధతి కాదు అని దేవుడు ఎలాగైతే ప్రేమతో చెప్తాడు, అప్పుడు ఏం జరుగుతుంది? ఆ వ్యక్తికి తెలిసిన విలువ ఒక నీతి మంత్రికి తెలుస్తుంది విలువ? తెలియదు. నేను అనుకున్నాను బాగానే ఉంది, తెలియదు. చర్చిలోనే మనకి అంటే అనిపిస్తుంది మొన్నే వచ్చాడు కానీ ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయో, నాకు మాత్రం అది జరగట్లే. ఏంటి, మొన్నే వచ్చాడు నా కళ్ళ ముందే, మా ఫ్రెండే తీసుకొచ్చాడు, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి నాకు మాత్రం జరగట్లే అన్నాడు అన్నమాట. యెహోషువా 13:33 చూడండి. వీళ్ళకి స్వాస్థ్యం పంచిపెట్టలేదంట, ఎందుకు? దేవుడే వారికి స్వాస్థ్యం అంట. అంటే అప్పుడు నాకు అనిపించింది అనమాట, దేవుడు ఈ వచనం చూపించినప్పుడు ఓహో నాకేం దొరకట్లేదంటే దేవుడే నాకు స్వాస్థ్యం, నేను ఇప్పటి వరకు గమనించలేదు. ఏం కావాలి మనకి, ఇంకేం కావాలి, ఇంకేమైనా కావాలి మీకు? లేదు, మాకు ఇంకా ఏదో దొరకలేదని చూస్తున్నారు. ఒకవేళ ఇంకేమైనా కావాలో కొంచెం చెప్పండి చూద్దాం, ఏమైనా కావాలండి, ఏమైనా కావాలా? ఏమైనా కావాలి. ఒక పాపకి ఎలాగైతే తెలుస్తుందో ఈ విషయం, నన్ను దేవుని పట్టుకుంటేనే కానీ తెలియదు అనే ఒక విషయం ఎలాగైతే తెలుస్తుందో, దేవుడు నీకు అనేక సంవత్సరాల నుంచి నీకు వస్తున్నప్పుడు నీకు అదే విషయం నేర్పిస్తాడనమాట. అతను ఎంతో కష్టపడి కొన్ని తీసుకోవడానికి ఇష్టపడకుండా ఆ సన్నిధి సమయం పోగొట్టుకున్నాడు. అందుకే దేవుడు ఒక విషయం బైబిల్లో ఏమని చెప్పాడంటే, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆ భాగ్యం అతను పొందుకోలే. ఎవరు పొందుకున్నారు? వచ్చిన మనం పొందుకున్నాం. కానీ దాని విలువ గ్రహించినప్పుడే అది మనం ఎప్పుడు తీసుకోవాలో, ఎంత సమయంలో తీసుకోవాలో అది మనకు తెలుస్తుంది. సో అది గమనించలేనప్పుడు రాలేని ఆ వ్యక్తి కన్నా వచ్చిన మన వ్యక్తి కన్నా తేడా ఏమైనా ఉంటుందా? తేడా ఏమైనా ఉంటుందా? ఏమి ఉండదు. కాబట్టి మనం ఏం ఆలోచించాలంటే, వచ్చాం, 1 సంవత్సరం అయింది, 1-2 సంవత్సరాలే, 3 సంవత్సరాలే, ఓకే సరిపోయింది. ఇప్పుడు దాని గురించి మనం ఆలోచించుకుంటాం. ముందున్న మనకు ఉన్న సమయంలో మనకి ఏమన్నా ఒక బయటికి వెళ్ళిపోయి ఒక ఏమన్నా కన్ను ఏమైనా ఉన్నదా, లేకపోతే మనం నేర్చుకుని ఒక మెట్టు కూడా వెతకలేకపోతున్నావా? ఎందుకు దీని కారణం? ఆ విషయంలో కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తున్నాం అంటే, లోతైన మారు మనసు మనకు పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే అది విషయాలు మనకి తప్పుగా కనిపించవు. ఆది కాను మొదటి వచనాలు చూస్తున్నప్పుడు మనం మొన్న చదువుకున్నాం కదా, అన్ని చెప్పినప్పుడు భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అడగా జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. అంటే మనం ఆ పరిస్థితిలో ఉన్నాం, చీకటి పరిస్థితులు ఉన్నాం, దేవుడు మన మీద అల్లాడుచున్నాడు. ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తామో మన జీవితంలో వెలుగు ఆయన తెద్దామని ఆలోచిస్తున్నాడు. చీకటిని వెలుగు కలిగించడం అంటే అంత సులువైన పద్ధతి కాదు. మనం లైట్ వేసినప్పుడు చీకటి వెళ్ళిపోతుంది, దీపం వచ్చిందని చూస్తాం, కానీ ఎంత చీకటిని ఒక చిన్న వెలుగు ఏం చేసింది? ఇంత చీకటిని ఆపగలిగిందా అని ఎప్పుడైనా ఆలోచించామా? లేదు, ఆలోచించాం. ఎందుకు ఆలోచించామంటే మనకి తెలిసిపోతుంది అన్నమాట కొన్ని విషయాలు. ఏంటంటే ఇది బలహీనత అన్నప్పుడు అది మనం గుర్తించడానికి ఇష్టపడం. ఎందుకంటే అది మనకంటే ఇష్టం, చాలా ఇష్టం. ఆ కోరిక ఏం చేస్తుందంటే మనం దేవుని మాట విన్నప్పుడు ఇది దీనికి సంబంధించింది కాదు, ఇంకో దానికి సంబంధించింది అని చెప్పి మనకి దేవుడు బాగు చేయాలి, ఈ కణం బాగుపడాలి, ఈ కణం కూడా దేవుని సన్నిధిలోకి రావాలి, అది పరలోక రాజ్యం చేరుకోవాలని ఆయన ఆలోచిస్తుంటే మనమేం ఆలోచిస్తామంటే ఇది దీనికి కాదు, ఇది దీనికి కాదని భాగాలు ఏం చేస్తామంటే వేరుపరిచేస్తున్నాం అన్నమాట. అలా వేరుపరచడం ద్వారా ఏమవుతుందంటే చీకటి వెలుగుమయం అయ్యే బదులు ఆ చీకటికి చుట్టూ ఒక కవర్ వేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఏమవుతుంది? చీకటి అంతా వచ్చేస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే ఆయన మాట మనం తీసుకోకుండా దేవుడు ఏం చెప్తున్నాడా అని మనం గ్రహించకుండా మనకు కావాల్సిన మనం ఇష్టమైన పద్ధతిలో దాన్ని చుట్టూ కవర్ వేసి ఏం చేస్తున్నామంటే దా వెలుగుని ఆపేస్తున్నాం అన్నమాట. సో మన జీవితంలో ఒక వెలుగు చూడాలంటే ఏం కావాలి? ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, దేవుడు మనకి ఏవైతే బోధిస్తున్నాడో ఆ పరిస్థితిని మనం గమనించి, ఓహో ఈ విషయంలో మనకి మార్పు చెందాలా, ఈ విషయంలో నేను నూతనపరచబడాలా అనే ఆలోచన కలిగి ఆ పరిస్థితుల్లోంచి కేవలం అందులో లోతైన మారు మనిషి పశ్చాత్తం కలిగినప్పుడు అందులోంచి నూతన పరచబడతాం అన్నమాట. బాగానే ఒక పెద్ద సైన్యం అనుకోండి, అంటే 100 మంది వచ్చారు. బాగానే ఉంది, నేను లోతైన మారు మనసు పొందాను, నా చాలా బాగున్నాను, ముందు సరిపోయిన అన్ని సరిగ్గా జరుగుతున్నాయి, నాకు కావాల్సిన ప్రతిదీ బాగానే ఉంది. కానీ ఒక సమస్య వచ్చింది. ఏంటంటే 100 మంది వచ్చి నా మీద యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు అందరూ కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు నేను చేశాను, ఇప్పుడైతే మారిపోయాను. ఒకప్పుడైతే నేను చేశాను కానీ ఇప్పుడు మారిపోయింది, దేవుడు నాకు సహాయం చేస్తాడా అని ఆలోచన రావచ్చు. చేస్తాడా? చేయడా? ఎంత సమస్యకు చేస్తాడు? చిన్న సమస్యకు చేస్తాడా? పెద్ద సమస్యకు చేస్తాడా? ఎంత సమస్యకైనా చేస్తాడా? ఇస్కురైన వాళ్ళంత జనం వస్తే నిజం చెప్పండి, ఇప్పుడే చెప్పాను, అబద్ధం చెప్పకూడదని, ఎందుకంటే అది పెద్ద పాపం. కొంచెం ఆలోచించండి. మరి ఆలోచన లేదంట. యెహోషువ 11వ అధ్యాయం నాలుగవ వచనం. చాలు. ఎంత? ఇస్కరేను వాళ్ళంతా సైన్యం అంట, అంటే ఎంత ఉంటుంది ఆలోచించండి, చాలా పెద్దది కదా. ఇంత గొప్ప సైన్యం మన మీదకి వస్తుందంటే మనం కామ్గా కూర్చుంటామా? అసలు భయపడకుండా ఉంటామా? అర్థం అవ్వట్లేదు, తెలియే మాట్లాడుతున్నా నేను. ఏంటి స్క్రీన్ అంత సైన్ వచ్చినా సరే ఏం జరిగిందో తెలుసా? చదువు ఆరో వచనం చదువు. గుర్రానికి గుదికాలంటే అరిక ఇక్కడ ఉన్న నరాన్ని కూడా తెగ నరుతారంట. అంటే అర్థం ఏంటి, అంతమంది సైన్యంలోని ఒక వ్యక్తిని చంపడం అంటే మామూలుగా చంపడం కాదంట. ఎలాగా, ఆ భాగంలో ఉన్న ఆ గుర్రానికి నరాన్ని కూడా తెగ నరుతాం అంటే ఎంతగా శక్తి ఇచ్చాడు దేవుడు. మామూలు శక్తి కాదు కదా దేవుడు. మన పరిస్థితులు కూడా ఇవి ప్రభా, నేను చేయలేను ప్రభా, నాకు నేను ఇందులో బలహీనుండి నాకు సహాయం చేయను అన్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు, దాని ఎంత ఎలా సహాయం చేస్తాడని మామూలుగా చెప్తున్నాను మీరు సహాయం చేస్తారని. ఎలాగా సహాయం చేస్తాడు అలా చెప్తున్నాను మీరు, అలా చెప్పకూడదు, ఎలా చెప్పకూడదు, సహాయం చేస్తాడు. ఎంత సహాయం చేస్తాడంటే ఆ పరిస్థితి ఇంత ఎత్తు ఉన్నది అనుకోండి, ఇక్కడ ఇక్కడ మాత్రమే నరికితే చచ్చిపోవడం కాదు, ఆ కింద ఉన్న వరకు వెళ్ళి అక్కడతో సహిస్తే ఆ వేరుతో సహా వెళ్ళగించేస్తారు అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది, అది మళ్ళీ తిరిగి రాదు. ఒక రైతు ఒక భూమిని పండిస్తున్నాడు, భూమిలోని పండిస్తున్నప్పుడు పొలంలోని కొన్ని కలుపు మొక్కలు వచ్చాయి. ఏంటవి ఏం చేస్తాయి, పంటను పాడు చేస్తాయి. రైతు ఏం చేస్తాడు, పొలం మంచిది కాదు మొత్తం పొలం అంతా వేరు చేద్దామని అంతా తవ్వేసి అంతా ఇసుకని పారేస్తాడా, ఆ మొక్కలు మాత్రం పీకుతాడు. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనలో ఉన్న కలుపు మొక్కలను తీసి బయటికి పారేస్తుంది అనమాట. ఎప్పుడు, ఇది నేను ప్రభా, నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు, ఇది నా ఈ విషయంలో నేను అది ఆ క్వాంటిటీతో తగ్గిపోయింది, నన్ను అడగడానికి కూడా ఇష్టం పడట్లే, నాకు కొంచెం సహాయం చేయన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ మొక్కల్ని పీకుతాడు దేవుడు. నీ హృదయాన్ని ఏం చేస్తాడు అప్పుడు, ఆయన వాక్తో నింపి ఆ పరిస్థితి ఏమైందో ఆ పరిస్థితిలో బాగు చేస్తాడు. బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది, ఎంత సైన్యం వచ్చినా బాగానే ఉంది. సరే ముందున్న పరిస్థితులు ప్రతిదీ జయించగలుగుతాం, బాగానే ఉంది. ఇన్ని జరిగినప్పుడు ఇలా దేవుడు వస్తున్నాడని కానీ నేను పడిపోతానేమో అని ఎక్కడన్నా డౌట్ ఉందా, డౌట్ ఉన్నదా ఇప్పటికన్నా, ఇప్పుడైనా డౌట్ ఉన్నదా, లేదంటే వెళ్ళిపోతా పర్వాలేదు, ఇంకా ఎంత సమస్య, ఇంత దేవుడు వారు ఆ ప్రజలు చేసినప్పుడు దేవుడు నా సమస్యలు తీర్చడాన్ని ఏమన్నా అనుమానం కానీ ఈ పరిస్థితుల్లో ఏమైనా ఉంటుందా, ఉండదా, ఏదో ఒకటి అవునా కాదు చెప్పండి, చూడండి అబద్ధం ఆడకూడదు మళ్ళీ చెప్పండి, ఉంటుందా ఉండదా, చెప్పట్లేదు ఎవరన్నా, ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పారు, కీర్తనలు 5వ కీర్తనలు 11-12 చదువు.
నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారు కాపాడు కనుక వారు ఎక్కువ ఆనందంగా చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వారు నీవే, కీడుతో పక్కనట్టి వారు దయతో పక్కదురు. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గురించి
ఎప్పుడైతే నీకు బలం, నీకు ఆ అనుమానం కలుగుతుందో నువ్వేమని ఆలోచించాలంటే ఆయన ఆశ్రయించే వారు సంతోషిస్తారు. ఎప్పుడు ఎప్పుడు అది మనకి తెలుస్తుంది, అలా ఆలోచించి దేవుడు నాకు ఆశ్రయం, ఆయన నన్ను కేరంతో కప్తానన్నాడు, దయతో నన్ను కప్తానన్నాడు, సో ఇంత ప్రేమించేవాడు నా పరిస్థితుల్లో నా చుట్టూ ఉండి నన్ను కాపాడి నన్ను సంతోషించినట్లు చేస్తూ నేను ఎప్పుడు ఉలసించేలా చేస్తానన్న దేవుడు నాకున్నాడు, సో ఈ పరిస్థితుల్లో నేను పడిపోను. ఎందుకంటే ఆయన నాకు ప్రతి ఒక్క కణం గురించి, ప్రతి ఒక్క వెంట్రుక గురించి, ప్రతి ఒక్క భాగం గురించి ఆలోచిస్తానన్న నా దేవుడు, నేను ఎందుకు పడిపోతానో నా ఆలోచన కలిగి ఆ లోతైన మారు మనసు పశ్చాత్తాపం ఏ భాగంలో ఉన్నదో అది గుర్తించినప్పుడు ఆ భాగంలో నువ్వు దేవునికి మొరపెట్టి ప్రభా నాకు ఒక ఆలోచన ఇవ్వు అని ఇచ్చినప్పుడు దేవుడు ఒక నీకు సంతోషకరమైన ఒక ఆలోచన ఇచ్చి నీ జీవితాన్ని ఎప్పుడు ఉల్లసించేదలాగా చేస్తాడనమాట. బాగానే ఇలా అన్ని చేస్తే శరీరం ఒక భాగం తయారైపోతుంది, ఇలా పరలోకం చేరిపోవచ్చు. కన్ఫర్మ్ అవునా కాదా? ఇలా చేస్తే మన షేప్ చేయబడతాం. ఒక చెక్క మ్రాను దాని తోలంతా ఒలిచి దాని ఏదైతే ఆకారంలో చేయబడాలో ఆ ఆకారంలో చేయబడి అది వాడుకలోకి ఎలాగైతే వెళ్ళిపోతుందో అలాగే మనం ఈ పద్ధతిలో చేసినప్పుడు మనకు ఒక ఆకారం కలిగి మనం సరైన పద్ధతిలో వాడబడుతూ సరైన సమయంలో మనం దేవునికి వెళ్ళిపోతాం అని ఏమైనా గ్యారంటీ ఉన్నదా? అవునా కాదా? గ్యారంటీ ఉందా లేదా? అబద్ధం ఆడకూడదు, అదే పెద్దది. గ్యారంటీ ఉన్నదా చెప్పండి, నాకు రెండు మూడు సమాధానాలు కావాలి చెప్పండి. మనం ఈ విధంగా చేసినప్పుడు ప్రతిదీ తీసుకుంటున్నాం, నేను ఈ బలహీనతలను దేవుడిని అడుగుతున్నాను, నన్ను దేవుడు సరిచేస్తాడు అని మనకు ఒక నమ్మకం కలిగి దేవుడు నన్ను ఒక షేప్ తయారు చేసి కావలసిన సమయంలో నన్ను వాడుకొని కావలసిన సమయంలో ఆయన దగ్గర తీసుకెళ్ళిపోతాడు అని గ్యారంటీ ఉన్నదా? అబద్ధం ఆడకూడదు, కొంచెం ఆలోచించి చెప్పండి, ఎందుకంటే మనకు టైం ఉన్నది, ఎన్న అయిపోయేది కాదు, కొంచెం ఆలోచించి చెప్పండి, ఎందుకంటే అబద్ధం ఆడకూడదు కాబట్టి. చెప్పండి, నాకు సమాధానం కావాలి. రెండో పేతురు మూడో అధ్యాయం 9వ వచనం చదువు. చాలు, కొందరు చాలు అంటే ఇప్పుడు మనం దేవుని ప్రకారం దేవుని ఆలోచన ప్రకారం మనం చేయాలనుకున్నాం. ఆయన ఏం చెప్తున్నాడు? మన ప్రతి ఒక్క భాగంలో ఆలోచన కలిగి చేస్తానన్నాడు. ఆయన వాగ్దానం ఏంటంటే నా ప్రజలు, నేను ఎన్నుకున్న ప్రజలు, నేనేం చేస్తానంటే ఆయన ఇచ్చే రాజ్యంలో తీసుకెళ్తానని ఆయన మనకు చేసిన వాగ్దానం కదా? అవునా కాదా? అవునా కాదా? అవును. సో ఆయన ఏం చేశాడు? ఆయన చేసిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుందా? నెరవేరదా? నెరవేరు. ఎప్పుడు నెరవేరుతుంది? అది మనం నమ్మినప్పుడు మాత్రమే అది నెరవేరుతుంది. సో ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆ ప్రతి ఒక్క దాంట్లోని ఎలా బాగుపడతామంటే ఇంకా అది ఆ లక్షణం కూడా ఇతరులు గుర్తించలేరంట. అంటే ఒకప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉండేవాడే, ఇలా చేసేవాడే అని చెప్పుకునేవారు ఇలా చూసినప్పుడు ఆ వ్యక్తేనా అని గుర్తించగలిగేలాగా జరుగుతుంది అనమాట. ఆయన వాగ్దానం చేస్తే నీ జీవితంలోని నీ జీవితం అలా మారిపోతుంది. సో మనం ఏమైనా ఆలోచన కలిగి ఉండాలంటే ఎప్పుడైనా ఒకటి ఈ పరిస్థితి నా దగ్గరకు వస్తుంది అని నువ్వు గుర్తించినప్పుడు ఇది తెలిసింది, ఇది తప్పు, దేవుడు నాకు చెప్పాడు, అయినా మనకి చాలా ఇష్టంగా ఉన్నది. సో ఏం చేయాలంటే ఆ పరిస్థితులు దేవుడిని అడగాలి, ప్రభా ఏం చేయాలి, ఇలా నాకు బోధించు, ఎందుకంటే నేను చాలా కష్టంగా పోరాడుతున్నాను. మనం నిజంగా పోరాడతామా? మళ్ళీ బొరలవుతున్నారు. సో పోరాడతామా? చూడండి, మీరే సమాధానం చెప్పండి. పోరాడం, కానీ మన బలహీనతతో మనం పోరాడి ప్రయత్నించి దేవుడికి అడగాలి, ప్రభా నాకు సహాయం చేయండి, నేను నా సొంత జ్ఞానంతో నేను చేస్తే నేను ఏం చేస్తాను, ఖచ్చితంగా అందులో పడిపోతాను, నేను గెలవలేను, ఎందుకంటే నా బలహీనతలు ఎందుకు, నువ్వు గెలవడానికి నువ్వు నా కోసం భూమి మీదకి వచ్చావు కాబట్టి నాకు సహాయం చేయని అడిగినప్పుడు ఆయన కొన్ని పద్ధతులు బోధిస్తానమాట. అవి ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఒక కుటుంబానికి ఇప్పుడు ఎలాగైతే ఆ కుమారుడికి ఎంత ప్రేమ కలిగి బోధించాడో అది వ్యతిరేకమైన దిశగా పోవడానికి ఏ మాత్రం మార్గం లేకుండా మన జీవితంలో కూడా మనకి వ్యతిరేకమైన దిశ, వ్యతిరేకమైన మార్గం వెళ్ళిపోకుండా ఆయన ఏం చేస్తారంటే సరైన మార్గం మనం బోధించి సరైన గమ్యానికి మనం తీసుకెళ్తాడు. దేవుడు ఇచ్చిన మాటలు దేవుడు ఇచ్చాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నీకు వందనాలు చెల్లించుకున్నాను నాయన, నీ మాతో మాట్లాడు. మాకు కొన్ని విషయాలు ఇష్టమైన వాటిని బట్టి ప్రభా, మేము వాటిని బట్టి మేము నిన్ను అడగలేకపోతున్నాం నాయన. మమ్మల్ని క్షమించండి ప్రభా. వాటి విషయమే నువ్వు ఎప్పుడో ఆలోచన కలిగి ఇది ఎలా స్థిరపడాలని నువ్వు ఆలోచన చేసావు, కానీ మేమైతే అట్టి రీతిగా మేము ఆలోచన కలిగి ఉండలేదు ప్రభా. ఎస్ నువ్వు ఇసుకరేని వాళ్ళంత సైన్యం వచ్చినా సరే ఆనాడు గెలిపించావు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నా అని చెప్పావు. ఆ మాటను ప్రభా మేము విశ్వసించి మా జీవితంలో కూడా ఒక మెట్టు మేము ఒక ఎత్తు ఎదిగి ప్రభా నీ రాజ్యం మేము చేరగలటకు సహాయం చేయండి ఆయన. ప్రతీది సరిచేసుకోవడానికి మాకు ఎందుకు ఇష్టం లేదు ప్రభా నిజంగా, కానీ ఇష్టం కలిగి ప్రభాసం నీ వాక్యం చెప్తుంది ప్రభాసం. నీ వాక్యం ప్రకారం మేము ఇష్టం కలిగి దాన్ని జయించగలిగినట్టు నీ వాగ్దానం ప్రకారం ప్రభాసం నీ సన్నిధిలో మేము నీ పరలోక రాజ్యం చేరగలటకు అట్టి రీతిగా మా నిర్మాణం మేము ఉంచుకొని ఉన్నట్లు సహాయం చేయమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
బలమునందించి